మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నా. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటా. శీఘ్రముగా నీ వద్దకు వస్తుందని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడిన తీర్పు నొందేను, దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రార్థన చేస్తున్నాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. తలవంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడుగైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమా స్వరూపి, గణుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసుడి, స్థుతికి మహిమకు ఆరాధనకు పాత్రుడు అని స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, ఆరాధిస్తున్నా. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్ర. 7వ తేదీని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రభువా, ప్రత్యేకించి ఆ ఉపవాస సమయముగా కలిగి ఉండడానికి ఆశపడుతూ ఉండగా మా అందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రాతకాల సమయంలోనే మీ పాదాలను ఆశ్రయించుండగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. మా ప్రభు మీకు అందనాలు. ప్రత్యేకంగా ఈ రాత్రి ఆయన 11వ బ్యాచ్ మిషన్ ట్రిప్ బయలుదేరుతా ఉన్నారు. మీరు ప్రభు అందరి విషయంలో సహాయం చేసి సమకూర్చమని ప్రభు వేడుకుంటున్నాం. చదవబడ్డ లేఖన భాగం నాకు మాకు అర్థమైనట్లుగా సహాయం చేయం. ఆరాధనలు ఒక నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ సహవాసాన్ని మీరు బలపరచారు, స్థిరపరచారు. ఓ తెలంగాణ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చారు. ప్రభువుకి వందనం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు ఆరాధనకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. కొన్ని దినాలుగా శుక్రవారపు ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘముని గురించిన ధ్యానాలు చేస్తా ఉన్నాం. అందులో సంఘం యొక్క ప్రాముఖ్యత, ద సెంట్రాలిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ప్రాముఖ్యత, దేవుడు ఎంత ప్రాముఖ్యత సంఘానికి ఇచ్చాడో దాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆయన వచ్చింది, ఆయన భూమి మీదకి వచ్చి సంపాదించింది ఏమైనా ఉందంటే సంఘం, తన స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘం. రెండో రాకుండా రాబోయేది కూడా దేనికోసం అంటే వధువు సంఘం, సంఘాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఆయన ఆస్తి, ఆయన ఆస్తి, ఆయన స్వాస్థ్యం సంఘం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేస్తా ఉన్నా. ఈవెన్ ఎస్ఎఫ్జేని సంఘము అనొచ్చా లేదా సంఘాన్ని కోసం బైబిల్ ఏమంటుంది, చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. సంఘం యొక్క స్ట్రక్చర్, లోకల్ చర్చ్ అండ్ యూనివర్సల్ చర్చ్, స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘం అంటే బిల్డింగ్ కాదు అన్న దాన్ని నిర్ధారించుకుంటూ వచ్చాం. గత కొన్ని దినాలుగా సంఘాన్ని అర్థం చేసుకోవడానికి సంఘాన్ని ఆయన పోల్చిన పోలికలు స్టడీ చేస్తున్నాం. సంఘమును శరీరంతో పోల్చాడు, వేరు వేరు అవయవాలు, ఒకటే శరీరం. ఐక్యత సంఘంలో ఉండాలి, దాని పోలిక శరీరం. చూడగలిగాం సంఘాన్ని ఫ్యామిలీతో పోల్చాడు, కుటుంబంతో పోల్చాడు. కుటుంబంలో ప్రేమానురాగాలు ఉంటాయి, సంఘంలో ప్రేమానురాగాలు ఉండాలి. వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక తండ్రి పిల్లలు. సంఘమును వధువుతో పోల్చాడు, వధువు సిద్ధపడ్డ పరిశుద్ధ కన్యక, వరుడు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధపడుతూ పరిశుద్ధిని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. సంఘమును దేవాలయంతో పోల్చాడు, దేవాలయం పరిశుద్ధం, ఆయన అందులో ఉంటాడు. పరిశుద్ధత సంఘంలో ఉండాలి, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో పరిశుద్ధులుగా తీర్చబడ్డ మనం పరిశుద్ధతను కొనసాగించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏ పాపంలో పడకూడదు, పడినా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో వెంటనే కడుక్కొని మనం పరిశుద్ధతను కాపాడుకోవాలన్న విషయాన్ని శాంక్టిటీని చూసాం. సంఘమును దేవాలయంతో పోల్చాడు. సంఘమును దేవుని ప్రజలు అన్నాడు, ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు. లోకస్తుల వలె మనం ఉండం, లోకంలో ఉన్నాం, లోకస్తులం కాము, లోకస్తులం కాము. గత ధ్యానంలో సంఘమును దేవుని మంద అన్నాడు. దేవుని మంద, ఆయన కాపరి, మనము మంద. చాలా శ్రేష్టమైన మాటలు ఈ మంద అన్న పోలిక దగ్గర కూడా మనం స్టడీ చేస్తూ వచ్చాం. దేవుని మంద అన్న మాట దగ్గర, గొర్రెల మంద అన్న మాట దగ్గర మనం సింహాల్లాగా ఫీల్ అవ్వడం మంచిది కాదు. మనకి ఇవ్వబడ్డ పోలిక సింహం కాదు, గొర్రె. అది చాలా శ్రేష్టమైన పోలిక. అందులో నుంచి మనం చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఎందుకు గొర్రెతో పోల్చాడు, ఎందుకు గొర్రెతో పోల్చాడు అన్న మాట దగ్గర, గొర్రెకు కాపరి యొక్క అవసరత ఎంత ఉంటుందో మనం ఎరుగుదాం. అట్లాగే గొర్రెకు మంద యొక్క అవసరత ఎంత ఉంటుందో కూడా ఎరుగుదాం. ఆ పోలికలు మనం చూసాం. గొర్రెలు గురి లేకుండా తిరుగుతాయి, గొర్రెలు ఇట్టే తప్పిపోతాయి, గొర్రెలు చెదరిపోతాయి, గొర్రెలు ఆహారం అయిపోతాయి, మోసపోతాయి. గొర్రెలకు కాపరి ఉంటే ఆయన మార్గం చూపిస్తాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు. గొర్రె మందలో ఉంటే, మందలో గొర్రె ఉంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, పురుకొలుపు దొరుకుతుంది, అకౌంటబిలిటీ. మనం ఎలా ఉన్నామో ఏంటో పట్టించుకుంటారు. అట్లాగే భద్రత, మందలో భద్రత దొరుకుతుంది. చాలా విషయాలు. గొర్రె కాపరి కింద ఉండాలి, గొర్రె మందల్లో ఉండాలి. ఒంటరిగా సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా దేవుడు మన సింహాలతోటి పులులతోటి పోల్చలా. చాలాసార్లు అలా పోల్చుకుంటారు, పేర్లు కూడా నరసింహ అట్లా పెట్టుకుంటారు. గొర్రె అనగానే చాలా చీప్ గా, లేకపోతే ఏంటి గొర్రె బకరా అన్నట్టుగా చూస్తారు. కానీ దేవుడు ఆ పోలిక చాలా శ్రేష్టమైంది. నేను గొర్రెను అన్న గ్రహింపు రాగానే నాకు కాపరి చాలా అవసరం. ఆయన కాపుదల, ఆయన చేతిలో ఉండటం ఎంత శ్రేష్టమో. నాకు మంద చాలా అవసరం, సింగిల్ గా కాదు, నేను కలిసి ఉండాలి, సంఘముతో కలిసి ఉండాలి. అది నాకు ఎంత ఎంత ప్రాముఖ్యమైనదో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు సంఘాన్ని పోల్చిన పోలికల్లో నుంచి ఇక్కడ ఒక పోలిక ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం చివరి మాట, ఆ సంఘం సత్యమునకు స్తంభం ఆధారమునై ఉన్నది. సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం, పిల్లర్. సంఘాన్ని ఇక్కడ పిల్లర్ తో పోలిస్తున్నాడు. ద పిల్లర్ ఆఫ్ ట్రూత్, సత్యానికి స్తంభం, సత్యానికి స్తంభం, పిల్లర్ తో పోలిస్తున్నాడు. సంఘాన్ని పిల్లర్ తో పోలిస్తున్నాడు. ఏమర్థం చేసుకోవాలి? దేవుడు సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? ఈ సంఘం కొరకు బైబిల్లో రాయబడి ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు మనం ప్రాముఖ్యంగా ఆది సంఘానికి ఆధునిక సంఘానికి ఉన్న వ్యత్యాసాలు కూడా స్టడీ చేస్తూ వచ్చాం. ఆది సంఘం భూలోకాన్ని తలకిందులు చేసింది. ఆది సంఘం హింసల్లో నిలబడింది, అనుదిన భక్తిలో కొనసాగింది. ఆది సంఘం ఆస్తులు అమ్మేసింది, ఆస్తులు జయించింది. చాలా విషయాలు చూసాం. ఆధునిక సంఘం తేడా ఏమీ కనబడ్డంలా, లోకానికి సంఘానికి తేడా ఏమీ కనబడ్డంలా. కారణం ఆదివారం భక్తి, పండగ క్రైస్తవ్యం, ఆదివారం క్రైస్తవ్యం. అంత ఇంపాక్ట్ ఏమీ లేదు, అంత ఇంపాక్ట్ ఏమి లోకం మీద చూపించలేకపోతా ఉంది. అంత అట్రాక్టివ్ గా కూడా ఏం లేదు. అబ్బా నాకు సంఘం లేకపోతే ఇంకేమన్నా ఉందా, సంఘం లేకపోతే నేను బతకగలనా, సంఘానికి దూరంగా నేను ఏమన్నా ఉండగలనా అన్నంత అట్రాక్టివ్ గా కూడా సంఘం లేదు. లేదు అన్నది వాస్తవం, కానీ ఉండాలి అన్నది వాక్య సత్యం. అలా ఉండడానికి వ్యక్తిగతంగా మనం ప్రయత్నం చేయాలి. నా మటుకు నేను ఈ ఎస్ఎఫ్జె 178 సంఘాలు అట్లా ఉండాలి అన్న తాపత్రయం ఉంది. ఆ తాపత్రయాన్ని ఎస్ఎఫ్జె నాయకులకు, ఎస్ఎఫ్జె సభ్యులకు అందించడానికి ట్రై చేస్తా ఉన్నా. సంఘం ఎలా ఉండాలట? సత్యానికి స్తంభం అన్నాడు. సత్యానికి స్తంభం, ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. సరే, సత్యానికి స్తంభం అన్న మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి చూద్దాం. బైబిల్ గ్రంథంలో రెండు మాటలు, అందుకే స్తంభం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటో కొంత అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటిగా స్తంభం అంటే ఏంటి, స్తంభంగా పోల్చినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఆఖరి ఇంటెన్షన్ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం నుంచి యాకోబు యొక్క దర్శనం, యాకోబు యొక్క గ్రహం. ఆదికాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవాలి. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అనుకును. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. అతడు ఆ స్థలం నాకు బేతేలను పేరు పెట్టాను. బేతేలను పేరు కింద అర్థం దేవుని మందిరం. 22, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, దేవుని మందిరమగును, దేవుడుండు స్థలం. అక్కడ స్తంభాన్ని యాకోబు ఎలా చూస్తున్నారంటే దేవుడుండు స్థలం, నిశ్చయముగా దేవుడు ఈ స్థలం ముందు ఉన్నాడు, బేతేలు దేవుడుండు స్థలము. ఆ పౌలుకి కొత్త నిబంధన సంఘానికి కూడా రాస్తున్నాడు పౌలు, ఆ సంఘం సత్యమునకు స్తంభం ఆధారం. సత్యం అంటే దేవుడు సత్యస్వరూపి, ఆత్మదేవుడు సత్యస్వరూపి యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యం, దైవం సత్యం. దేవుడు తప్ప వేరే సత్యం లేదు. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడ కనబడతాడు? దేవుని ఎక్కడ చూడాలి? దేవుడు అంతటా అన్నిట్లోనూ ఉంటాడా? నో నో. ఐందవ సహోదరులు దేవుణ్ణి సర్వాంతర్యామి అన్నారు. అన్నిట్లోనూ ఉంటాడు, ఇందుకలడు అందులేడని సందేహం వాళ్ళదు అట. నో, అన్నింట్లోనూ ఉండగలడు. మనం ఏమంటామంటే సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. సర్వవ్యాపి అంతటా ఉండగలడు, పరలోకంలో, పాతాళంలో, భూలోకంలో, సముద్రంలో, ఎక్కడన్నా ఉండగలడు, ఉండగలడు. కానీ ఆయన మనసు ఎక్కడుందంటే ఆయన ఉండేది సంఘములో. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామాన కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను, సంఘంలో ఉంటానన్నాడు, సంఘంలో ఉంటానన్నాడు. మీరు దేవుని ఆలయం, మీరు దేవుని మందిరం, మీరు జీవము గల దేవుని ఆలయం. మనలో, మన మధ్య ఉంటానన్నాడు ఆయన నామంలో. ఈ ఉదయకాలం మన కొడుకును ఆరాధిస్తున్నాం కదా, ఏమనుకుందాం, ఏమనుకుందాం? ఇది దేవుని మందిరం, దేవుని సంఘం. చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ గాడ్, పిల్లర్ ఆఫ్ ట్రూత్. ఆయన ఉంటాడు, ఆయన ఉంటాడు. ఆ స్పృహ నిర్లక్ష్యంగా మంచాల మీద పడుకొని ఊగిసలాడుతా, కునుపాటు పాడుతా, ఏదో పని చేసుకుంటా, తలా ఉండలే, ఉండకూడదు కూడా, మంచిది కాదు. ఆయన ఉన్నాడు అన్న స్పృహ లేకుండా నువ్వు సంఘంలో ఉంటే నీ టైం వేస్ట్ చేసుకోవడం అంతే. ఆయన లేకపోతే మనుషులతో మాత్రం మనకి ఏంటి ఉపయోగం? మనుషుల వల్ల మాత్రం సరిపోద్ది. గొర్రెకు మంద పక్క గొర్రెల సహకారం మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా కాపరి యొక్క కాపరత్వం. గత పోలిక, ఈ పోలిక సత్యానికి స్తంభం అంటున్నాడు సంఘాన్ని. సత్యానికి స్తంభం, సత్యం దేవుడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఆయన? ఆ స్తంభం పైన, ఆ స్తంభం పైన. సత్యానికి స్తంభం, స్తంభం, ఆ స్తంభం పైన ఉండాలనుకుంటున్నాడు. సో యాకోబు దేవుని మందిరమును ఎట్లాగా ఆయన చూపిస్తున్నారంటే, ఒక రాయి పెట్టి ఆ రాయి మీద నూనె పోసి బేతేలు దేవుని మందిరము అన్నాడు. కొత్త నిబంధనలో ఆ పోలిక అర్థమయ్యే భాషలో ఫిగరేటివ్ గా దాన్ని దాన్ని పౌలు తిమోతి పత్రికలు రాయడాన్ని చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతునకు సామర్థ్యం కలగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలగుటకు నాకు సామర్థ్యం కలగజేసిందని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడ్డ యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని స్తంభములు అని ఎవరిని పోల్చాడు ఇక్కడ? పెద్దలుగా ఉన్నవారిని, అపోస్తులను. ఫిగరేటివ్ గా మనం చాలా సార్లు మీరు స్తంభాలు, మీరు పిల్లర్స్, మీరు మూల స్తంభాలు, మీరు ఆధారము, మీరు చాలా కీలకము అని కొందరు ఉద్దేశించి మాట్లాడతాం. అట్లాగే అపోస్తులు, అపోస్తుల్ని పిల్లర్స్ అన్న పోలిక చూస్తున్నాం. ఆ పోలికతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా హీఈస్ ద కార్నర్ స్టోన్ మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు అన్న పోలికతో మనం చూస్తున్నాం. ఫౌండేషన్ అని మాట్లాడతాడు, పిల్లర్ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ పోలిక సంఘానికి సంబంధించింది. సంఘం సత్యానికి స్తంభం అన్న మాట దగ్గర దేవుని మందిరానికి సంబంధించిన పోలిక వాడడం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా కాంటెక్స్ట్ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కాంటెక్స్ట్ ను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని కీలకమైన విషయాలు మనకు అర్థమవుతాయి. మూల వాక్యాలకు మన వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3:14 శీఘ్రముగా నీ వద్దకు వస్తుందని నిరీక్షించుచున్నాను, అయినా నేను ఆలస్యం చేసిన ఎడల. చూడండి, దేవుని మందిరం అన్న మాట దగ్గర ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, దేవుని ఫ్యామిలీ అంటాడు. హౌస్ హోల్డ్ మందిరం అనగానే ఆ టెంపుల్ బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ కాదు. హౌస్ హోల్డ్, దేవుని మందిరం అన్నది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో హౌస్ హోల్డ్ అన్నాడు, కుటుంబం. దాని తర్వాత వాక్యం ఇలా అంటుంది, అనగా జీవము గల దేవుని సంఘం, దేవుని కుటుంబం, దేవుని సంఘం. ఆ సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతి నీకు రాస్తున్నాను. సందర్భం ఏంటి బాబు? దేవుని సంఘం, దేవుని మందిరం, జీవము గలిగిన దేవుని సంఘంలో అంత ఆర్డర్లీగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అది నువ్వు సంఘానికి చెప్పాలి. జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలి, నువ్వు వాళ్ళకి చెప్పాలి. అందుకోసమే ఈ పత్రిక రాస్తున్నాను నీకు, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు అని చెప్పాలి. ఒక్క మాట మీకు అర్థం కావడానికి నేను జ్ఞాపకం చేస్తున్నా. పత్రికలు 4 సువార్తలు చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చదవబుద్ధి అవుతుంది, చదవగలుగుతాం. అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వస్తే అది భలే ఉంటుంది. అపోస్తులు ద్వారా దేవుడు చేసిన కార్యాలు బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక దాటిన తర్వాత పత్రికల్లోకి వస్తాం, అది దాటిన పత్రికల్లోకి వస్తాం. చాలా అర్థం కానట్టుగా, కన్ఫ్యూజన్ లాగా, పొడి పొడిగా అనిపిస్తే మనకి రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు పత్రికలు ఉన్నాయి కదా. ప్రాముఖ్యంగా పౌలు పత్రికలు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఏం మాట్లాడు, అంత టీచింగ్ బోధ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత నాకు అర్థమైంది, ఏంటి ఈ పత్రికల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నప్పుడు ఇలా అనుకుందాం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధ అంతటి సారం ఏంటంటే, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉండాలో 12 మందికి నేర్పించేశాడు. 12 మందికి చివరి ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, చివరి ఆజ్ఞ, మీరు పొండి అన్నాడు, మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిష్మాలు ఇవ్వండి, శిష్యులుగా చేయండి, నేను ఏం చెప్పానో అవి వాళ్ళు చేయమని చెప్పండి. అది అపొస్తలులకు అప్పచెప్పిన పని, వాళ్ళు చేయాల్సిన పని. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్త దినమందు దిగి వచ్చాడు, వాళ్ళు అభిషేకించాడు, కృపావారాల చేత నింపాడు, బలముగా వాళ్ళు బూదిగా అంతల వరకు సువార్త తీసుకెళ్లారు. వెళ్ళిన చోటల సంఘాలు కట్టేశారు. పౌలైతే 3 మిషనరీ దండయాత్రలో తెగతిరిగాడు, చాలా సంఘాలు కట్టేశాడు. పేతురు అట్లాగే వెళ్ళారు, బాప్తిస్మాలు ఇచ్చారు, సంఘాన్ని కట్టేశారు. సంఘం కట్టబడింది, ఓకే. సంఘం ఎట్లా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, సంఘంలో ఏ ఉండాలి, ఏ ఉండకూడదు, ఈవెన్ సంఘంలో ఒక తప్పు చేస్తే ఎట్లాగా శిక్ష విధించాలి, డిసిప్లిన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పత్రికల్లో దొరుకుతాయి, పత్రికల్లో దొరుకుతాయి. నిజంగా ఎంత కృప దేవుడు పౌలుకి ఇచ్చాడంటే, పౌలన్న చాలా ఎక్కువగా సంఘాలు ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి పత్రికల్లో రాశాడు, పత్రికల్లో రాశాడు. ప్రాముఖ్యంగా తిమోతి మొదటి పత్రిక, తిమోతి 2 పత్రిక, తీతు పత్రికను ఏమంటారంటే వీటిని కాపరి పత్రికలు అంటారు. ఇక్కడ అధ్యక్షులు ఎలాగుండాలి, పరిచారకులు ఎలాగుండాలి, పెద్దలు ఎలాగుండాలి. ఎఫెసి పత్రికలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎఫెసి పత్రికలో ఏమని మాట్లాడతారంటే భార్య భర్తలు ఎలాగుండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎలాగుండాలి, యజమానులు దాసులు ఎలాగుండాలి, ప్రశ్నలకు సమాధానాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో విగ్రహాలను పెట్టింది తినొచ్చా తినకూడదా, సహజంగా ఈ శరీర సంబంధమైన పాపాలు, అపవిత్రత, అందులో పడిపోకుండా ఎలాగుండాలి, అందులో పడిపోతే ఏం చేయాలి, ఓ అన్ని విషయాలు అంత కాంప్రహెన్సివ్ దొరుకుతాయి పత్రికల్లో. మీరు పత్రికలు తీసేశారనుకోండి, ఏమర్థం కాదు, కానీ విచిత్రం ఏంటంటే పత్రికలు చదవం, పత్రికలు బోధించం, ఇంకా ఘోరం సువార్తలు చదవం, అపోస్తుల కార్యాల గ్రంథం చదవం. ఎవరైనా నన్ను ఏం చేద్దామంటారండి అని చెప్పు, కానీ నువ్వు సామెతల గ్రంథం చదువు. ఆ సామెతల గ్రంథంలో ఏమొస్తుంది నీకు? నీతి వాక్యాలు, హితవాక్యాలు, హితబోధ. ఎంత ఘోరమో, అవి లోకంలో కూడా దొరికితే బోర్డు ఉన్నాయి, సామెతలు చాలా విషయాలు దొరికితే బయట. దానికి సామెతల గ్రంథం ఉన్న విషయాలకి పెద్ద తేడాలు ఏం కనబడవు. నువ్వు కీర్తన గ్రంథం చదువు, ఏం దొరుకుతుంది కీర్తన గ్రంథంలో? భజన, ఆరాధన, స్తుతించటం. ఏమైనా క్లారిటీ వస్తుందా? ఏ క్లారిటీ రాదు. నేను ముత్తుకుంటాను, బాబు నువ్వేమీ చదవకపోతే బైబిల్లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తావు? ఆదికాండంలో స్టార్ట్ చేస్తాడు. ఆదికాండంలో స్టార్ట్ చేస్తే బాగానే ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీకెక్కడ అర్థమవుతాడు ఆదికాండంలో? యేసుక్రీస్తు ప్రభు అర్థం కాకపోతే మన సొంత శక్తి, మన సొంత భక్తితో మనమేమన్నా పరలోకానికి వెళ్తామా? ఆయన కదా తీసుకెళ్లేది, ఆయన అర్థం చేసుకోవడానికి డైరెక్ట్ గా ఆయనే వచ్చి మాట్లాడిన సువార్తలు రాయబడితే నువ్వు ఆదికాండంలో స్టార్ట్ చేసి సువార్తలోకి ఎప్పుడు రావాలి? నీకు ఆయన బోధలు ఎప్పుడు అర్థమవ్వాలి? అలాగే నత్త నడక నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. నేనేమంటానంటే డైరెక్ట్ గా నువ్వేమీ బైబిల్లో చదవకపోతే ఒక పత్రిక నాడింగా చదువు, సరిగ్గా చదువు, ధ్యానపూర్వకంగా చదువు, పదే పదే చదువు. ఒక సువార్త, 4 సువార్తలో ఒక సువార్త బాగా చదువు. చాలా విషయాలు అర్థమవుతాయి నీకు, డైరెక్టే అర్థమవుతాయి. ఎంత సూటిగా మాట్లాడతాడో ప్రభు. వ్యభిచారం చేయొద్దని చెప్పబడ్డ మాట విన్నావు కదా? విన్నాను ప్రభు. నేనేం చెప్తున్నానంటే నువ్వు వ్యభిచారం క్రియల్లో చేయకపోయినా తలంపుల్లో వచ్చిన వ్యభిచారమే, ఇంకంతకంటే స్పష్టత ఇంకేం కావాలి? ధర్మం చేసేటప్పుడు అందరూ డప్పు కొట్టించుకోవడం, పేర్లు రేపించుకోవడం చూస్తున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే కుడి చేయి చేసింది అనుకో, ఎడమ చేయి తెలియకుండా చూసుకో. ఎంత స్పష్టంగా చెప్పాడు, అన్ని విస్పష్టంగా ప్రభు మాట్లాడతాడు 4 సువార్తల్లో. నీకు ఆస్తులు అంటే బాగా ఇష్టం కదా, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు, జాగ్రత్త. ఎంత బాగుంటుందో, పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి, అది చదివి ఇవన్నీ వద్దులే. నువ్వు చదివేది తక్కువ, అది ఏదో డైరెక్ట్ గా ఈ సువార్తలు చదువు. నేనైతే అదే సజెస్ట్ చేస్తానండి, సువార్త నాకు అర్థమైందన్నా, నేను రక్షించబడ్డానన్నా, నేను సంఘంలోకి వచ్చానన్నా. ఇప్పుడు అంటాను నువ్వు పత్రికలు చదువు, పత్రికలు ఏమర్థమవుతుంది, సంఘం ఎలాగుండాలి, జీవము గల సంఘం, దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాదిరిగా సంఘం ఉండాలో, అది నీకు తెలియాలని నేను రాస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. మూల వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. అంత బాగా చెప్పాడు, ఎంత స్పష్టంగా చెప్పాడు. డైరెక్ట్ గా పత్రికను తీసుకొని మన సంఘాన్ని దగ్గర పెట్టుకుని అందరం కూడా ఇట్లాగే గతంలో కృష్ణయ్య అన్న అనుకుంటారు ఎఫ్సి పత్రిక ఒకటి కంప్లీట్ చేశాడు. ఇప్పుడు దాకా యోహాన్ సువార్త మీద ధ్యానం వచ్చిన వెంబడి వచ్చిన చేస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం తను అజయ్ బ్రదర్ కంప్లీట్ చేశాడు. లోకా సువార్త ధ్యానం సోమవారం గ్రూప్ బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. రెండు సువార్తలు చదువుతా ఉన్నాం. పత్రికలు స్టార్ట్ చేయాలి. నేను అంటాను మీలో ఎవరికైనా ఆశ ఉంటే, ఆ కృపావరం ఉంటే మీ సంఘాలకి, ఈ 178 సంఘాల్లో ప్రతిరోజు గ్యాదర్ అవుతున్నారు కదా, ఒక పత్రిక తీసుకో, ఒక పత్రిక తీసుకొని చక్కగా వచ్చి నువ్వు ధ్యానం చేసి వచ్చి సంఘాన్ని నేర్పించు, అర్థమవుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థమవుతుంది. చాలా కొదువ, చాలా కొదువ సంఘాల్లో లేదు. ట్రెడిషనల్ చర్చెస్ లో పత్రికల మీద ధ్యానాలు, పత్రికల మీద బోధ లేదు. ఎస్ఎఫ్జేలో కూడా లేదు. నేను చూస్తా ఉంటాను ఎన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇన్నిసార్లు వాక్యం చెప్పమన్నారు, ఏం చెప్తావు, ఏం చెప్తారు, అద్భుతమైన విషయాలు చెప్తారు, బ్రహ్మాండమైన విషయాలు చెప్తారు, మనిషిని బాగా హీటెక్కిచ్చి ఆహా ఓహో అనిపించే చెప్తారు. అక్కర్లేదు ఆహా ఓహో అని, ఓ వృతులు వేసే విషయాలు ఏమి అక్కర్లా. ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవి నేర్పిస్తే చాలు జీవితాలు మారుతాయి, సంఘాలు బలపడితే ప్రభు సంతోషిస్తాడు, లోకానికి మాదిరిగా సంఘం తయారవుతుంది. కాంటెక్స్ట్ అది, ఈ మీ సంఘాన్ని సత్యానికి స్తంభం అని పోల్చడం వెనకాల ఉద్దేశం అది ఆయన. ఎందుకు అంటే సత్యం ఎక్కడ దొరుకుతుంది, సంఘంలో. సత్యం ఎక్కడ దొరుకుతుంది, సంఘంలో. అందుకే సంఘాన్ని సత్యానికి స్తంభం అన్నప్పుడు అంటే లోకంలో అసత్యమే, సత్యం ఎక్కడుంది లోకంలో, అంతా అబద్ధమే, అంతా మోసమే. లోకం తన్ను తాను మోసం చేసుకుంటుంది, మోసంలో బ్రతుకుతుంది. సంఘంలో కూడా మోసాలేనా, సంఘంలో కూడా నటనాచారులేనా, సంఘంలో కూడా డ్రామాలేనా, అంతే, ఏం తేడా ఉండదు, అంతే, అంతా డ్రామానే. యథార్థంగా మనం సంఘంలో కొనసాగుతున్నామా అన్నది పెద్ద ప్రశ్న. అలా కాకపోతే మళ్ళీ మనం మోసం చేసుకోవడమేనండి, మళ్ళీ మనం మోసం చేసుకోవడమే. సంఘం సత్యానికి స్తంభం. సంఘంలో సత్యం ఎక్కడుండాలట, ఈ పోలికంతా ఎవడు నువ్వు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడు, ఎక్కడ పెడతాడు, ఎక్కడ పెడతాడు, అందరికి కనబడేలాగా దీప స్తంభం మీద పెడతాడు. అది కదా పోలిక, మతిసువార్త, మతిసువార్త 5:5, మతిసువార్త 5:5 అని అంటున్నాడు. 15, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట ఉండు వారందరికి వెలుగుచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపాన్ని ఎక్కడ పెట్టాలట, హైట్ లో పెట్టాలి. దీపాన్ని ఎంత హైట్ లో పెడతామో అంత లాంగ్ కి లైట్ ఇస్తుంది, లైట్ ఇస్తుంది. సంఘం సత్యం సంఘంలో ఎలా ఉండాలట, దీపస్తంభం మీద ఉండాలి. అంత మోసంలో బ్రతుకుతున్న లోకానికి సంఘాన్ని చూస్తే బుద్ధి కలగాలి, బోధ కలగాలి, పాఠాలు అర్థమవ్వాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అవును, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది సంఘాన్ని చూసి నేర్చుకోవాలి. అలా అట్రాక్ట్ చేయాలి సంఘం, అలా అట్రాక్ట్ చేయాలి సంఘం. ఆ మహిమను కోల్పోయింది సంఘం, ఆ అట్రాక్షన్ కోల్పోయింది సంఘం. ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ క్రమమైన జీవితం అది కనబడుతున్నారు. ఆదివారం భక్తికి అలవాటు అయ్యేసరికి ఆరు రోజులు లోకంలో ఉంటున్నాం, ఒకరోజు సంఘంలో ఉంటున్నాం. లోకంలో ఉన్నవి బాగా వండబడుతున్నాయి, సంఘంలో ఉన్నవి వండబడటం. మనం రోజు మూడు పూట్లు గ్యాదర్ అవడం, రోజుకి రెండు పూట్లు గ్యాదర్ అవడం, రోజు క్రమముగా మాన గ్యాదర్ అవడం వల్ల కొంతైనా మనలో సంఘ జీవితం అలవాటు అయింది, కొంతైనా మనలో సంఘ జీవితాన్ని చూడగలుగుతా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఒక పోలిక ఉందండి, అది మనకు అర్థం కావాలి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం 20వ వచనం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మరణమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. దీపస్తంభాలట, సువర్ణ దీపస్తంభాలు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. దీపస్తంభం సంఘం, పిల్లరు సంఘం, పిల్లరు సంఘం. దీపస్తంభము ఆ సంఘము సత్యానికి స్తంభము, సత్యానికి ఆధారం అన్నాడు కదా మూల వాక్యంలో. మొదటి తిమోతి 3:16 మనం చూసాం. ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు, 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి కదా, ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘాలు అంటున్నాడు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు తనను పరిచయం చేసుకుంటున్నారు. ఎట్లాగా? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయి, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. ఆయన ఎట్లా పోల్చుకున్నాడు? 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. సంఘములో ఆయన ఉంటాడు, సంఘము మధ్య ఆయన ఉంటాడు, సంఘములో ఆయన సంచరిస్తాడు, సంఘము ద్వారా ఆయన బయలుపరుచుకుంటాడు. సంఘాన్ని శరీరము అన్న పోలిక దగ్గర మనం చాలా, నన్ను బాగా బలపరిచిన మాట ఒకటి ఉంది, దాన్ని మళ్ళీ మీరు జ్ఞాపకం చేస్తా. బాడీ, బాడీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపి, ఆత్మరూపి అయిన యేసుక్రీస్తు ప్రభుకు బాడీ లేకపోతే మనకేమైనా కనిపిస్తాడా? మనమేమైనా వినగలమా? మనమేమైనా చూడగలమా? మనం ఏమీ చేయలేము. అదృశ్య లోకాన్ని మనం ఎట్లా చూడగలం? ఆత్మను మనం ఎట్లా చూడగలం? ఆత్మరూపి అయిన ప్రభును మనం ఎట్లా చూడగలం? కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపి అయిన వాడు, వాక్యమే ఉన్నవాడు, బాడీలోకి వచ్చాడు, బాడీలోకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం, వాక్యం. 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి, వాక్యం శరీరంలోకి వచ్చాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. దేవుడు కనబడతాడా? కనబడ్డు, కనబడ్డు. మరి యేసుక్రీస్తు ప్రభు రూపంలోకి వచ్చిన దేవుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? కనబడాలనుకున్నాడు, కనబడిన దేవుడు కనబడాలనుకున్నాడు. దేవుని స్వరం వినగలమా? మన వల్ల కాదు. కానీ మనకనిపించే స్థాయిలోకి వచ్చి మన లాంగ్వేజ్ లోనే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని మనతో మాట్లాడాలనుకున్నాడు, కాబట్టి బాడీలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాడీ మనకి దేవుణ్ణి చూపించింది. దేవుణ్ణి చూడగలిగా వినగలిగా. ఇప్పుడు సంఘాన్ని ఏమంటాడు ఆయన? సంఘం ఆయన శరీరం, ఆయన సంఘానికి శిరస్సు. ఈ పోలికి ఎంత అద్భుతంగా ఉంది. సంఘం ఆయన శరీరం. ఒకప్పుడు యేసయ్య బాడీలోకి వస్తేని లోకం దైవాన్ని ఎట్లా చూడగలిగిందో, లోకం దైవం యొక్క మాటలు ఎలా వినగలిగిందో, ఇప్పుడు ఆ బాడీ ఎవరంటే సంఘం అట. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనమే ఆయన శరీరం. లోకం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ చూడాలి? మనలో చూడాలి. మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన ప్రేమ, మన క్షమాపణ, మన సహనం ఏం కనబడాలి? దైవం కనబడాలి. సంఘం సత్యానికి స్తంభం, సంఘం సత్యానికి ఆధారం. దేవుడికి, దేవుణ్ణి మనం ఎలా చూపించాలంటే ఓ పిల్లర్ మీద పెట్టిన ల్యాంప్ కనబడ్డట్టుగా ఆయన కనబడాలి. ఆయన కనబడాలి. 7 సంఘాల మధ్య సంచరించేవాడు ఆయన కనబడాలి. నిన్ను చూసి, నన్ను చూసి లోకం దేవుణ్ణి చూడగలుగుతుందా? లేకపోతే మనమే కనబడుతున్నామా? నన్ను చూడు, నా అందం చూడు, నా టాలెంట్ చూడు, నేను కట్టుకున్న బట్టలు చూడు. సహజంగా మనలో ఈ 2 వ్యక్తిత్వాలు ఉంటాయి. 2వ వాడు లోపల ఉంటాడు. బైబిల్ ఏమంటుందంటే వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, సిలువేయబడ్డాం. జీవించేది నేను కాదు. హృదయ సింహాసనం మీద నేను కూర్చోవట్లేదు. ఒకప్పుడు కూర్చున్నాను, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఇప్పుడు చచ్చా, సిలువేయబడ్డా. నేను కాదు, జీవించేది నేను కాదు, క్రీస్తు. నాట్ ఐ బట్ క్రైస్ట్. మన కోపాలు, మన తాపాలు, మన ఉద్రేకాలు, మన ఆవేశాలు, మన ముందు పట్టుదల, పెంకుతనం, అవన్నీ చచ్చాయి. చాలాసార్లు మనం కావాలని చెప్పి వాణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? చచ్చినోడిని యేసుక్రీస్తు ప్రభు నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాడు? బైబిల్ ఏం చెప్పింది? 4 సువార్తలు ఏం చదివాం? అట్లాగే చేయాలి. క్షమించే కాడ. చాలా మంచి పాట. ఆయనలా ఉండాలని, మాటల్లో, నడకల్లో, చేతల్లో. ఆయనలాగే ఉండాలి. ఆయన పోలే నడుచుకోవాలి. అర్థం చేసుకుందాం. సంఘం సత్యానికి స్తంభం. స్తంభం అంటే మనకు కొంత అర్థమైంది అనుకుంటాను. స్తంభం అంటే మందిరం, స్తంభం అంటే ఆయన ఉండే స్థలం. స్తంభం సంఘాలు, 7 సంఘాలు ఆయన సంచరిస్తున్నాడు. 7 సంఘాల మధ్య ఆయన ఉన్నాడు. సంఘం అంటే స్తంభం. ఆ పోలికి ఎందుకు పోల్చాడో మనకు అంత అర్థమైంది. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే దేవుడు. నేనే సత్యం. సత్యం అంటే దేవుడు. సత్యం అంటే దేవుని వాక్యం. ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. సత్యం అంటే దేవుని వాక్యం. యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. Sanctify them in the truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. 19, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారు కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అబ్బా, ఈ మాటలు ఎంత లోతైన మాటలు. ఏమంటాడు ఆయన? సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలట. సత్య సంబంధులుగా మారట. వాక్యం తినాలి, వాక్యం తాగాలి, వాక్యాన్ని నొసటికి రాసుకోవాలి, వాక్యాన్ని చేతికి కట్టుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం మన త్రోవకు వెలుగు, వాక్యం మన పాదాలకు దీపం. ఏది చేసినా వాక్యం సత్యం, వాక్యం సత్యం. ఒకప్పుడు మనకి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను, ఇక్కడ ఏమనిపిస్తే అలాగే ఉంటాను, మనసులో ఏమనిపిస్తే అలాగే చేస్తాను, కంటికి ఏమి నచ్చితే అదే కోరుకుంటాను, పంటికి ఏమి నచ్చితే అదే తింటాను, ఒంటికి ఎలా ఉండాలంటే అలాగే. ఏం చేయాలన్నా నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఇప్పుడు నా ఇష్టం కాదు, బైబిల్ ఏం చెప్తే అదే, దేవుడు ఎలా చెప్తే అలాగే, ఆయన ఏం కోరుకుంటున్నాడు అదే. ఎక్కడుంది బైబిల్? రాయబడి వాక్యం మన చేతిలో ఉంది, సత్యం నీ చేతిలో ఉంది. సత్యమేవ జయతే భారతదేశం యొక్క శ్లోగన్. సత్యం జయిస్తుంది, చాలా మంచి మాటలు. అంత హాఫ్ ట్రూత్, సగం సగం కరెక్ట్, సగం తప్పు, సగం నిజం, సగం అబద్ధం. ఏది బాబు సత్యం అంటే ఇంకేం తెలియదు, ఏం తెలియదు. మనకు బాగా తెలుసు ఆయన వాక్యమే సత్యం, నేనే సత్యం అన్న యేసే సత్యం. సంఘం ఆ సత్యానికి స్తంభం, సంఘం ఆ సత్యానికి ఆధారం. దేవుడు ఇంకెక్కడ ఉండడు, లోకం దేవుడిని ఇంకెక్కడా చూడలేదు. లోకానికి దేవుడు కనబడేది సంఘంలోనే. సంఘం లోకానికి ఈ దేవుణ్ణి చూపించాలి, ఉన్నతంగా చూపించాలి. వాళ్ళ సంఘాన్ని చూసి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలి, వారి సంఘాన్ని చూసి, వారి సంఘాన్ని చూసి దేవుని గుణ లక్షణాలు చెప్పాలి. మహిమను చూడాలి దేవుని మహిమను. సంఘం కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? దాని ఎదుట పాతాలలోక ద్వారాలు నిలబడ్చాను, పరలోకపు తాళపు చెవి సంఘానికి ఇవ్వబడింది. నువ్వు బంధిస్తే బంధించబడుతుంది, నువ్వు విప్పితే విప్పబడుతుంది. సాతాను పారిపోతాడు సంఘం దగ్గర. ఎంత గొప్ప మాటలు, ఎంత ఆదరణ కలిగించే మాటలు, ఎంత ఆదరణ కలిగించే మాటలు. రెండు మాటలు, సత్యం అంటే ఏంటి? దేవుని గురించి చెప్పే సంగతులు, వాక్యం, బైబిల్ సత్యం. సత్యం అంటే ఏంటి? బైబిల్ దేవుడే సత్యం. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఇస్ ట్రూత్, ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రూత్. దేవుని వాక్యం సత్యం. నేనంటాను అందుకే మనం సత్యానికి స్తంభాలం కదా, మన సత్యానికి స్తంభాలం కదా. బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? ఎస్ఎఫ్జేలో రోజు ఆరాధన జరుగుతున్నాయన్న మాట దగ్గర 15% టైం వాక్యానికి ఇచ్చాం, వాక్యానికి ఇచ్చాం. సగం సగం కంటే ఎక్కువ సమయం వాక్యం ధ్యానంలో గడుపుతాం. రీసెంట్గా సంగారెడ్డి గృహదర్శనానికి వెళ్ళాను. సంగారెడ్డి గృహదర్శనానికి వెళ్తే పట్టుబట్టుకొని మెడికల్ సహవాసం కోఆర్డినేటర్ పెద్ద ఆవిడ కమలమ్మ గారు తీసుకెళ్లారు. ఓ ఏమి రాసిందో పుస్తకాలు, మొత్తం బుక్స్ బుక్స్ రాసి పెట్టుకుంది. ఏంటమ్మ ఇవనంటే, ఇవన్నీ ఉదయకాలం వినే ప్రసంగాలు, సాయంకాలం వినే ప్రసంగాలు, మీరు చెప్పే ప్రసంగాలు, అజయ్ గారు చెప్పే ప్రసంగాలు, ఇవన్నీ రాసుకున్నానని చెప్పి టైటిల్ పెట్టుకుంది, వాక్యం రాసుకుంది, అండర్లైన్ చేసుకుంది, రెడ్ పెన్ వాడింది, అదుబా రాసుకుందాం. భలే మచ్చిది అనిపించింది. పెద్ద వయసు అండి, రిటైర్డ్ ఎంప్లాయ్ ఆవిడ, మెడికల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్. సరే ఇవన్నీ రాసుకున్నా ఏం చేద్దామని అంటే, రాసుకోవడమే కాదు, ఆవిడ వాక్యం చెప్తుంది. ఒకప్పుడు కాలక్షేపం లేక ఊసిపోక అట్లా ఉండేదట, ఇప్పుడు ఇంకేం లేదు, ఎంజాయ్ చేస్తుంది దేవునితోటి, సంఘంతో ఎదుగుతుంది, పరిచర్లా ఉంటుంది, వాక్యాన్ని ఒడిసి పట్టుకుంటుంది. ఎక్కడుండాలి వాక్యం? ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? సంఘంలో ఉంటాడు దేవుడు. దేవుడిని ఎక్కడ చూడగలం? సంఘంలో చూస్తాము. నా ప్రశ్న ఏంటంటే, మనం ఆ సత్యానికి స్తంభాలమేనా? మనం చూసి లోకం దేవుణ్ణి చూడగలదా? మన మాటలు దేవుణ్ణి గుర్చిన విషయాలను వెదజల్లేవిగా ఉన్నాయా? అది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. మనం ప్రశ్నించుకోవాల్సిన వాక్యం, ప్రశ్నించుకోవాల్సిన వాక్యం. దీన్ని సోలా స్క్రిప్చరా అంటారు. వాక్యం మాత్రమే, వాక్యానికి మాత్రమే అధికారం. ఏది చెప్పినా వాక్యమే. వాక్యాన్ని దాటిన అభిప్రాయాలు, వాక్యాన్ని దాటిన అభిప్రాయాలు కర్లా వద్దు. దేవుడు నాకు కల్లో మాట్లాడతాడండి, అంత అవసరమేముంది? దేవుడిని కల్లో మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతాడు, నీకు ఎంత గుర్తుంటది? దేవుడు నా కల్లో మాట్లాడేటండి, ఎంత విచిత్రం. దేవుడు నీ కల్లో మాట్లాడితే, మహా మాట్లాడితే కొన్ని సెకండ్లు, ఒక్క నిమిషం, అది గుర్తుంటే గొప్ప. ఎందుకు దానికోసం ఆశపడతావు? దేవుడు నాతో మాట్లాడతాడండి. తీ బైబుల్ తీసుకొచ్చో, యేసుక్రీస్తు ప్రభు నేరుగా మాట్లాడతాడు. నువ్వు అలసిపోయేదాకా మాట్లాడతాడు. ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు మాట్లాడతాడు. అయ్యా కొండ మీద ప్రసంగం మాట్లాడు నాతో, డబ్బు ఎన్ని మాట్లాడతాడో. మత్తయి 5:6-7 ఎంత మాట్లాడతాడో. నాన్ స్టాప్ గా 24 గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. దానికి ఏమన్నా కల్లో జపం చేయాలా ఏంది? ముస్లింస్తో కల్లో మాట్లాడతాడు, ఒప్పుకుందాం. ముస్లింస్తో కల్లో మాట్లాడుతున్నాడు, వాళ్ళ కఠిన హృదయాలు కాబట్టి, కర్మం కాబట్టి వాళ్ళు కనబడుతున్నాడు. నీతో కల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడమని చెప్పి నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బైబుల్ చదువు, చాలా బాగా మాట్లాడతాడు. పౌలు గారు నాతో మాట్లాడాలి, పౌలు పత్రికలు తీసుకొచ్చో, ఆయనతో మాట్లాడతాడు. చక్కగా మాట్లాడతాడు, 24 గంటలు మాట్లాడతాడు. ఎంత గొప్ప ధన్యత మనకి దేవుడి వాక్యం మన చేతిలో ఎంత స్పష్టంగా తెలుగు భాషలో అర్థమయ్యే రీతిలో ఉందో. నాతో మాట్లాడతాడు. బైబిల్ చదవన భక్తి, బైబిల్ లేని సంఘం, బైబిల్ మీద ఆధారపడిన సంఘం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నేను ముగిస్తున్నాను. ఆ మూల వాక్యంలో కొన్ని మాటలు చదువుతా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, సరే రెండో పత్రిక, రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 16-17 ఈ మాట చదువుకుని మళ్ళీ మూల వాక్యంలోకి వెళ్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 దానిలో ఈ వాక్యం చదువుతాం. 14 కూడా చాలా బాగుంటాయి. 14 కూడా, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, జ్ఞానం కలిగిన పరిశుద్ధ లేఖనాలు. ఆ మాట చూడండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుంచి నువ్వు ఎరుగుతావు గనక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి ఏమి నిలకడగా ఉందో. చిన్నప్పటి నుంచి బాబు తిమోతి నువ్వు ఎంత ధన్యుడు అంటే, మీ మదర్, మీ గ్రాండ్ మదర్ చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలు పోసి పెంచినట్టుగా వాక్యంలో పెంచారు. అవి రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తి కలిగిన వాక్యాలు నువ్వు నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి. వాటి ఎందు నిలకడగా ఉండు. నేర్చుకోవడానికి బైబిల్ మాత్రమే, నేర్చుకోవడం కోసం మాత్రమే బైబిల్ కాదు, బైబిల్ పాటించడం కోసం, బైబిల్ ధ్యానం పాటించడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం, అప్లై చేసుకోవడం కోసం నిలకడగా ఉండు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాని మీద నిలకడగా ఉండు. 16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను దైవావేశం వల్ల కలిగిన వాక్యం. దేవుని మాట అది ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైంది. వాక్యాన్ని దాటిన అనుభవాలు, వాక్యంలో లేని వింతైన అనుభవాలు వద్దు. దర్శనాలు, కళలు, అద్భుతాలు ఇవన్నీ నేనంటాను ఎలిమెంటరీ పిల్లలకు కావాలి. నమ్మకోలేని వాడు నమ్మించడం కోసం కావాలి. నువ్వు నీ చేతులనేమో ఏమంటారు, 365 రోజులు కూర్చొని చదివినా తరగనంత సత్యము, తరగనండి విషయాలు డైరెక్ట్ గా బైబిల్ నీ చేతిలో ఉంటే చదవకుండా దేనికోసం ఎదురు చూడాలి? బైబిల్లో దేవుడు ఆకాశం నుంచి మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మ తీసుకుంటున్నప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఎంతసేపు? ఎంతసేపు? 6 నిమిషం కూడా ఉండదు. అంత అద్భుతం ఉంది దేవుడు మాట్లాడాడు. ఏం అద్భుతం మాట్లాడాడు? 2 మాటలు మాట్లాడాడు అంటే ఆకాశం తెరవబడితే. బైబిల్లో ఎన్ని మాటలు, ఎన్ని సత్యాలు, ఎన్ని విషయాలు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. దేవుని వాక్యం సత్యం. ఏ సంఘం అయితే బైబిల్ని బాగా చదువుతుందో, ధ్యానిస్తుందో, బైబిల్ స్టడీస్ కలిగి ఉంటుందో, బైబిల్ మీద కట్టబడుతుందో, బైబిల్ను ప్రాక్టీస్ చేస్తారో, ఆ సంఘాలు సత్యానికి స్తంభాలు. అక్కడ దేవుణ్ణి చూస్తాం, దేవుడి జ్ఞానాన్ని చూస్తాం, మాదిరి చూస్తాం, దేవుడు అక్కడ ఉండడం మనం చూస్తాం. అలాగే మనం ఉండాలి. 1 తిమోతి పత్రిక 3:15 నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుడి సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవని సంగతి నీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యానికి స్తంభం, ఆధారం మై ఉన్నది అన్నాడు. 16 వచనం చదవండి, భలే ఉంటుంది. సమయం లేదు కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. గొప్ప మర్మం మాట్లాడతాడు. ఏంటి ఆ గొప్ప మర్మం? దైవభక్తిని గూర్చిన గొప్ప మర్మని మాట్లాడతాడు. ఏంటి ఆ గొప్ప మర్మం? అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, ఆయన సత్శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. దేవుడు మానవుడయ్యాడు. అంతకంటే మర్మం ఇంకేమన్నా ఉంటుందా? అంతకంటే ఆశ్చర్యం ఇంకేమన్నా ఉంటుందా? ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు అమ్మ కడుపులో అరచి ఎంత అమ్మ కడుపులోకి ఎట్లా వచ్చాడు? 6 అడుగుల శరీరంలోకి ఎట్లా వచ్చాడు? మర్మం, దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పును నేను. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం! మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, మళ్ళాగే బ్రతికాడు. అబ్బే, ఏ పాపం లేదు, నోట కూడా కప్పటం లేదు. ఎంత ట్రై చేశారో పట్టుకుందామని, ఎక్కడ దొరికింది? చివరికి పిలాతు ఈయనందు ఏ పాపం లేదని నిర్ధారించాడు. పాపపు లోకంలో పరిశుద్ధంగా ఉండడం ఎంత గొప్ప మర్మం! దేవదూతలకు కనబడ్డాడు. దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. దేవదూతలు ప్రకటించారు ఆయన కోసం. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై చనిపోయి తిరిగి లేచాడు. అందరు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది గొప్ప మార్గం. ఈ సత్యం ఇంకెక్కడుందండి? ఒక్క సంఘంలో తప్ప ఎవరికి సత్యం తెలుసు? దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇది బోధించాడు. ఆయన దేవుని గుర్చిన మర్మాలు, పరలోకం గుర్చిన మర్మాలు, మరణం తర్వాత జీవితం కోసం మర్మాలు బోధించాడు. ఆయన చనిపోయాడు, చావును జయించి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన మార్గాన్ని చూపించాడు, ఆయన నిరీక్షణ పుట్టించాడు, ఆయన మరలా వస్తానన్నాడు. ఈ సత్యాలు ఎవరికి తెలుసు? నీకే, సంఘానికి మాత్రమే తెలుసు. ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలి? మడిగట్టుకుని కూర్చోవాలా? ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలి? పౌలికి సత్యాలు అర్థమైన తర్వాత మనుషులు ఎంత మార్పు వచ్చింది? చంపేస్తాను, నరికేస్తాను, పొడిచేస్తాను అన్నవాడు ఆ తర్వాత చచ్చిపోతాను ఆయన కోసం. ఈ సత్యం చెప్పాలి, నా ప్రజలకు చెప్పాలి, యూదులకు చెప్పాలి. యూదులు రక్షించబడాలి, ఇస్రాయల్ రక్షించబడాలి. నా హృదయాభిలాష, దేవుడికి నేను చేసే ప్రార్థన, అరే పౌన ఎందుకు రా ఇన్ని కష్టాలు పడతామండి, ఎట్లా కామ్గా కూర్చోమంటావు? ఇన్ని సత్యాలు తెలిసిన తర్వాత, ఆ మర్మం తెలిసిన తర్వాత, దైవం మానవుడిగా వచ్చాడన్న విషయం తెలిసిన తర్వాత ఎట్లా ఖాళీ కూర్చోమంటావు? నువ్వు ఎట్లా ఖాళీ కూర్చుంటావు అని తిడతాడు ఆయన. దేవుని సంఘం సత్యానికి స్తంభం. దేవుని సంఘం సత్యానికి ఆధారం. నీ దగ్గర బైబిల్ ఉంది, నీకు దేవుడు అర్థమయ్యాడు, దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, మాట్లాడుతున్నాడు. జీవితంలో ఆయన కనబడాలి, సంఘంలో ఆయన కనబడాలి, నోరు విప్పితే ఆయన వినబడాలి, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. దీపస్తంభం మీద ఉన్న దీపస్తంభం మీద ఉన్న దీపం లాగా అంత దూరం అంత ప్రకాశమానంగా ఆయన మనం కనబడాలి. ఆ సత్యానికి ఆ దైవానికి స్తంభాలుగా ఆధారంగా నిలబడదారు. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.